శ్రీ వైభవలక్ష్మీ పూజా వ్రతకథ. పూర్వకాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలు నిర్మించుకుని లోక కళ్యాణం కోసం తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు జరుపుతూ విద్యార్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యల్ని బోధిస్తూ ప్రశాంత జీవనం సాగించేవారు. ఆ మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా ఉండి దండిగా సహాయ సహకారాలు అందిస్తూ పోషించేవారు. అలాంటి పవిత్ర తపోవనాలలో పేరొందినది నైమిసారణ్యం. ఈ నైమిసారణ్యం ఉత్తర భారతదేశంలో గోమతి నదీ తీరాన ఉండేది. అక్కడ మహామునులంతా కలిసి ఒక సందర్భంలో లోక కళ్యాణాన్ని ఆశించి దీర్ఘమైన సత్రయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యాగంలో పాల్గొనేందుకు పలువురు మునులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఆ వచ్చిన మహర్షుల్లో అష్టాదశ పురాణ కృతికర్త వ్యాసమహర్షి శిష్యుడు సూతమహర్షి కూడా వచ్చి ఉన్నాడు. ఆ సూతమహర్షిని చూడగానే ఇక్కడి మహామునులంతా కూడా ఎంతో ఆనందంతో యాగఫలం సిద్ధించింది అని సంతోషపడ్డారు. ఉదయకాలాన జప హోమ పూజాదులతో ఆ తపోవనం దద్దరిల్లింది. ఇక మధ్యాహ్న కాలంలో ఫలాహారాలు పూర్తయిన తర్వాత మహర్షులంతా కూడా సూతుని చెంతకు చేరి, "ఓ మహానుభావ, నీవు సర్వజ్ఞుడు. మీ గురుదేవుల అనుగ్రహం వల్ల నీవు వేద పురాణ ఇతిహాస సారమంతా కూడా అవపోసన పట్టావు. ఇక్కడ మాకు కొన్ని సందేహాలున్నాయి. వాటిని తీర్చగలందులకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం" అని వారి సందేహాలను ఈ విధంగా అడుగుతున్నారు. "ఓ మునిశ్రేష్ట, ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు అంటూ ఉంటారు కదా, వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనాల్ని సులభంగా పొందేందుకు ఏవైనా మార్గాలుంటే తెలుపగలరు" అంటూ వేడుకున్నారు. వెంటనే సూతమహర్షి ఆ మునిమండలితో, "ఓ తపోధనులారా, మీరు మంచి ప్రశ్నే వేశారు. మీరడిగినది లోకానికంతరికీ కూడా ఎంతో ఉపయోగకరమైంది. సావధానంగా వినండి" అంటూ చెప్పనారంభించారు. "మునులారా, పురుషార్థాలలో మొదటిది ధర్మము. మానవుడు ధర్మమార్గాన సంచరించటం ప్రథమ కర్తవ్యం. ధర్మం అనగా సర్వ ప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మం. ఆ ధర్మాచరణకు ముఖ్య సాధనభూతమైనదే రెండవ పురుషార్థమైనట్టి అర్థము. అర్థము అనగా ధనము. ఆ ధనము ధర్మయుక్తమైనచో బంగారమునకు పరిమళం అబ్బినట్లే. కావున మానవుడు ధనార్జనకు ధర్మ మార్గమును అవలంబించుట శ్రేష్టదాయకము, శ్రేయోదాయకము. ధర్మమూలకమైన ధనము శాశ్వతమై నిత్య సంతోషమునొసంగి ఆ వంశములోని వారికి అందరికీ సుఖానుభూతిని కలిగించగలదు. కావున మానవుడు తాను సంపాదించిన ధనంలో కొంత కుటుంబ పోషణకు, కొంత ధనార్జనకు వినియోగించాలి. అలా కాకుండా సంపాదించిన ధనమంతా కూడా మానవుడు కుటుంబ పోషణకు, సుఖానుభూతికి కూడబెట్టేందుకు తలంచినచో దానివలన కష్టాలే గాని సుఖము ఏమాత్రము కలగదు. అందువలన మానవుడు సంపాదించిన ధనంలో కొంత భాగము ధర్మకార్యాలకై వెచ్చించినట్లయితే సుఖానుభూతిని పొందగలుగుతాడు. దీనివలన మానవుడు నిత్యతృప్తుడై సుఖశాంతులతో శాశ్వత ఆనందాన్ని పొందే అవకాశం కలుగుతుంది" అని పలుకుతుండగా కొందరు మునులు సూతమహర్షితో ఈ విధంగా అంటున్నారు, "స్వామి, భగవంతుడు మానవుల్లో కొంతమందిని ధనవంతులుగాను, కొంతమందిని దరిద్రులుగాను ఎందుకు సృష్టించాలి? అందరినీ ఒకే విధంగా సృష్టించవచ్చు కదా, ఆ పక్షపాత బుద్ధి ఎందుకు?" అని ప్రశ్నింపగా సూతమహర్షి ఈ విధంగా చెప్పసాగారు, "ఓ మునులారా, భగవంతుని దృష్టిలో ఏ విధమైనటువంటి పక్షపాతం కూడా లేదు. భగవంతుడు అందరినీ ఒకే విధంగా సృష్టించాడు. కాని ఆయా ప్రాణుల పూర్వజన్మ ప్రారంభాన్ని అనుసరించి కష్టనష్టాలు వారికి కలుగుతున్నాయి. దానికి ఉదాహరణగా సుశర్మోపాఖ్యానం అనే కథని మీకు వినిపిస్తాను, సావధానంగా వినండి" అంటూ చెప్పనారంభించారు. "ఓ మునులారా, అవంతి దేశాన సుశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు చతుర్వేదాలను, షట్శాస్త్రాలను కూడా క్షుణ్ణంగా అభ్యసించి పండిత పరిషత్తులో మహాపండితునిగా గెలుపొంది అపర సరస్వతి అవతారమని పలువురు చేత మన్ననలు కూడా పొందాడు. కాశ్మీర దేశం నుంచి అర్థించిన పరాశరుడు అనే పండితోత్తముడు ఆ సుశర్మకు తన కుమార్తె అయినటువంటి శారదాదేవిని ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. అవంతి దేశాధిపతి సుశర్మను గంగానదీ తీరాన ఉన్న గురుకులానికి అధ్యక్షునిగా చేసి గౌరవించాడు. మహాపండితుడైనట్టి సుశర్మ గురుకులంలో ఉన్న విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ కాలం గడపసాగాడు. దేశదేశాలలో ఆ గురుకులానికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభించాయి. క్రమక్రమంగా ఆ గురుకులంలో విద్య పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశదేశాలలో తమ ప్రతిభా పాటవాలను, పాండిత్యాన్ని ప్రదర్శించి అఖండమైన సన్మానాలను పొందుతూ అంతులేని ధనాన్ని సంపాదించసాగారు. పిదప కొంతకాలానికి ఆ పండితులంతా కూడా తమ గురువైనటువంటి సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలిపేందుకు గురుకులానికి వచ్చి సుశర్మ పాదాలపై పడి, "ఓ గురువర్యా, మీ అనుగ్రహం చేతనే కదా మీ వింతటి వారమై అఖండమైన కీర్తి ప్రతిష్టలతో పాటు అపారమైన ధనాన్ని కూడా సంపాదించగలిగాం" అంటూ కృతజ్ఞతను తెలుపుకుంటూ అమూల్యమైన వస్త్రాభరణాలను, సువర్ణ నాణేలను గురువుగారికి కానుకలుగా సమర్పించారు. కాని ఆ సుశర్మ తన శిష్యులతో, "ఓ చిరంజీవులారా, మీ భక్తి ప్రపత్తులకు నేను చాలా సంతోషించాను. కాని నాకీ సువర్ణ నాణేలు గాని అమూల్య వస్త్రాభరణాల మీద కానీ ఆశలేదు. అవేవీ కూడా నాకు సంతోషాన్ని ఇవ్వజాలవు. వీటిని నేను ముట్టను. నాకు సంపదల మీద ఏ విధమైన ఆశ లేదు. వీటిని మీరే తీసుకువెళ్ళి సుఖంగా ఉండండి. నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింపు చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అదే నేను కోరుకునేది" అంటూ ఆ సంపదలను తిరస్కరించసాగాడు. శిష్యులు ఎన్ని విధాల బ్రతిమాలినా కూడా ఆ పండితోత్తముడు సంపదలను స్వీకరించకపోవడం చేత వారు గురువుల మనస్సును నొప్పించడం ఇష్టం లేక మిన్నకుండిపోయారు. తర్వాత వారు గురువుగారికి తెలియకుండా గురుపత్ని అయినటువంటి శారదాదేవికి ఆ కానుకలందించి తృప్తితో వెనుతిరిగారు. శారదాదేవి శిష్యులిచ్చినటువంటి అపారమైన ధన సంపదను భర్తకు తెలియకుండా దాచి ఉంచి వాటిని ఏ విధంగా బహిర్గతం చేయాలి అంటూ ఆలోచిస్తూ కాలం గడపసాగింది. ఒకనొక రోజున ఏకాంతంగా ఉన్న సుశర్మ దగ్గరకు భార్య శారదాదేవి వచ్చి, "నాథ, మిమ్మల్ని ఒక మాట అడగాలని నేను చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నాను. అడగమంటారా?" అనేసరికి, "సరే, ఏదో అడుగు" అన్నాడు. వెంటనే ఆమె, "నాథ, మీ శిష్యులు అనేక మంది దేశదేశాలలో అఖండమైన కీర్తి ప్రతిష్టలతో పాటు అపారమైన ధనాన్ని కూడా గడించిన సంగతి మీకు తెలిసిందే కదా. మీ శిష్యులు అంతటి కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధనాన్ని సంపాదించడానికి కారణభూతులు మీరే కదా. అలాంటి మీరు సర్వస్వాన్ని వదిలి కోపస్థ మండుకంలా ఈ గురుకులాన్ని అంటిపెట్టుకుని నమ్ముకుని దినభత్యంతో కాలక్షేపం చేయడం భావ్యంగా ఉందా చెప్పండి. మీకు ధనధాన్యాదులపై ఆశ లేకపోవచ్చును. కాని నేను నా పిల్లలు ధనహీనులుగా బ్రతకడం చాలా కష్టంగా ఉంది. మా కోరిక తీరేందుకు మీరు కూడా దేశాటన చేసి ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించి మహారాజులను మెప్పించి మన్నన పొంది మణిమాణిక్యాలను అగ్రహారాలను సంపాదించండి. లేకపోతే మేమీ మనోవేదనతో కొంతకాలానికి ప్రాణాలు కోల్పోక తప్పదు" అని నిష్కర్షగా నిష్ఠూరంగా చెప్పింది. అప్పుడు ఆ మహాపండితుడు ఆమెతో, "ఓ శారద, ధనము శాశ్వతం కాదు. దానివలన సుఖాన్ని పొందలేం. ఇంకా చెప్పాలంటే దుఃఖమే కలుగుతుంది. మనం ఇంతకాలం ఎంతో సుఖంగా జీవించాం కదా. నా శిష్యులు సంపాదించి తెచ్చినటువంటి ధనాన్ని చూసినప్పటి నుంచి కదా నీకే దుఃఖం కలిగింది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగానికి సిద్ధపడేటట్లుగా కూడా చేసింది. కానీ నీవు ఎప్పటిలాగే ప్రాప్తలాభంతోనే సుఖంగా జీవించు, కోర్కెల్ని వదులుకో" అంటూ నచ్చచెప్పాడు. ఎన్ని చెప్పినా కూడా ఆమె ఈ ధన సంపదలు వదిలి ఎంతమాత్రం జీవించలేను అంటూ బదులు చెప్పసాగింది. వెంటనే సుశర్మ ఆమెతో, "ఓ సాధ్వి, నీవు తొందరపడవలదు. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి రాజాదులను యాచించలేను. నీ కోరిక తీరడం కోసం నేను ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షం కురిపించేలా చేస్తాను. ఆమెను శాంతింపజేస్తాను" అంటూ ఒక శుభదినాన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు మహాలక్ష్మీ యాగాన్ని ప్రారంభించాడు. 40 రోజులు అహోరాత్రాలు జప హోమ అర్చనలతో ఆ మహాలక్ష్మీదేవిని గుర్చి తపస్సు చేశాడు. 41వ రోజున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రి మన ఇంట కనకవర్షం పడుతుంది అంటూ భార్యకు తెలిపాడు. ఆ శారదాదేవి ఎంతో సంతోషంగా అర్ధరాత్రి కోసం ఎదురు చూడసాగింది. అర్ధరాత్రి అవుతోంది గాని ఆ ఇంట కనకవర్షం కాదు కదా, సాధారణమైన వర్షం కూడా కురవడం లేదు. క్రమంగా తెల్లవారసాగింది. అప్పుడు శారదాదేవి సుఖనిద్ర నుంచి మేల్కొన్న సుశర్మ వద్దకు వచ్చి, "నాథ, మీ మాటలు నీటిమూటలయ్యాయి. కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లు కూడా పడలేదు. రాత్రంతా కూడా సుఖనిద్ర మాని రెప్ప వేయకుండా ఎదురుచూశాను. నా ఆశలు అడియాశలైపోయాయి. నేనెంతో దురదృష్టవంతురాలిని. మీ వంటి బూటకాలాడే భర్తను కట్టుకుని నేను మోసపోయాను. మీ కండ్ల ఎదుటినే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను" అని పలుకుతుండగా ఆ పండితోత్తముడు తన భార్యతో అంటున్నాడు, "ఓ శారద, నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తి శ్రద్ధలతో అఖండమైన తపం చేశాను. కాని ఆమెకు నాపై కరుణ లేదు. నేనేం చేయగలను? అసత్యవాదిగా నేను పేరు తెచ్చుకునే కంటే ఆ మహాలక్ష్మినే నా కండ్ల ఎదుట అభిచార హోమం చేసి బూడిదపాలు కావిస్తాను" అంటూ ఘోరమైన శపథం కావించాడు. ఉదయకాలాన ఆ అభిచార హోమానికి సంసిద్ధుడయ్యాడు. సుశర్మ నల్లని వస్త్రాలు ధరించి రౌద్ర రూపంతో అభిచార హోమానికి ఉపక్రమించాడు. వేప సమితలు అగ్నిలో వేసి కాల్చడం ప్రారంభించాడు. అగ్నిదేవునిలో రౌద్ర రూపం చేర్చబడినట్లు నీలవైన కాంతితో అగ్ని ప్రజ్వరలసాగింది. ఆ సమయంలో సుశర్మ తాటి ఆకులపై ఘంటంతో తానింతకాలం తపంచేసిన మహాలక్ష్మీ మంత్రాన్ని బీజాక్షరాలతో లిఖించి ప్రాణప్రతిష్ఠ గావించి దానిని అగ్నిగుండంలో హోమంలో వేయడానికి సంసిద్ధుడవుతుండగా దూరం నుంచి, "ఓ సుశర్మ, నీవు చేస్తున్న హోమాన్ని ఆపు" అంటూ ఒక స్త్రీ ఆర్తనాదం కర్ణకఠోరంగా వినిపించింది. వెంటనే సుశర్మ హోమాన్ని ఆపి ఆ ఆర్తనాదం వినపడ్డ దిక్కుగా చూసేసరికి ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని మలిన వస్త్రాలతో కాంతిహీనమైన దేహ సౌందర్యంతో ఎదురువచ్చి హోమం ఆపమంటూ కోరింది. వెంటనే సుశర్మ, "అమ్మా, నువ్వు ఎవరివి? ఎందుకు నా హోమాన్ని ఆపమంటున్నావు?" అని ప్రశ్నించాడు. వెంటనే ఆమె, "ఓ సుశర్మ, నువ్వు ఎవరికోసమైతే 40 రోజులు అఖండమైన తపశ్చర్య జరిపావో ఆ మహాలక్ష్మిని నేను. నీ ఇంట కనకవర్షం కురిపిద్దామని నేను ప్రయత్నిస్తూ ఉంటే నా అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి నాతో ఈ విధంగా అంది, 'ఓ లక్ష్మి, నీవా సుశర్మకు ధన సంపదలు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే అతడు పూర్వం 7 జన్మల్లో ఎవరికి ఏమీ కూడా దానం ఇచ్చి ఉండలేదు, ఎవరికి ఏమీ పెట్టలేదు. ఆ ప్రారబ్ధ దోషం వల్ల ఈ జన్మలో అతడు దరిద్రుడుగానే ఉండాలి. ఈ తపఫలం వల్ల అతడు మరుజన్మలో రాజసంపదల్ని అనుభవిస్తాడు. కాని ఇప్పుడు మాత్రం ఏమీ ఇవ్వడానికి వీల్లేదు' అని అటగించింది. నేను ఆమె మాటను త్రోసిపుచ్చి, 'నీ ఇంట కనకవర్షం కురిపించేందుకు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటే నా సర్వశక్తుల్ని కూడా ఆమె స్వీకరించి నన్ను ఈ విధంగా అలక్ష్మిగా మార్చింది. నీవు జరిగింది తెలుసుకోకుండా కోపంతో అభిచార హోమాన్ని చేసినట్లయితే మరింత ప్రారంధాన్ని మూట కట్టుకుంటావు. అందుకని ఈ హోమాన్ని ఆపడం కోసం నేను వచ్చాను' అంటూ పలికింది లక్ష్మీదేవి. వెంటనే ఆ పండితుడు ఆమెతో, 'అమ్మా, నేను జీవించి ఉండగానే నా భార్యాపుత్రుల కోరిక తీర్చాలి అని అనుకున్నాను. నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఈ జన్మను కడతీర్చుకుంటాను. నా భార్యాపుత్రుల కోరికైనా తీరాలి కదా' అని పలుకగా, 'తప్పక తీరుతుందని' చెప్పింది. వెంటనే సుశర్మ తన భార్యతో, 'శారద, విన్నావు కదా, నీకు నేను కావాలా, ఈ ధన సంపదలు కావాలా?' అని ప్రశ్నింపగా, 'స్వామి, మీరు సన్యాసం స్వీకరించి మమ్మల్నైనా సుఖంగా బ్రతకనీయండి' అని పలికింది భార్య. వెంటనే ఆ పండితుడు విధి విధానంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి శిఖను యజ్ఞోపవేతాన్ని విసర్జించి దండకమండలాదులు స్వీకరించి రాత్రికి రాత్రే దేశాటనకు సిద్ధమయ్యాడు. శారదాదేవి ఇంట కనకవర్షం కురిసింది. ఆ తల్లి పిల్లలెంతో ఆనందించారు. ఎదుటనున్న మహాలక్ష్మి ఎప్పటివలే వెలుగుంది. దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి ఎదుటి నిలిచి, 'ఓ బ్రాహ్మణోత్తమ, నీవల్ల నేను కొత్త అవతారాన్ని ఎత్తాను. మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా అవతరించాను. నన్ను కొలిచిన వారికి, నా పూజలు చేసిన వారికి ప్రారబ్ధ దోషాలన్నీ కూడా నివారించి ఆ జన్మలోనే అష్టైశ్వర్యాలని ఇవ్వగలను. నీవు సన్యాసి అయినప్పటికీ, ఈ దేశాధినేతపై సంపదలతో తులతూగుతూ ఉన్నప్పటికీ కూడా తామరాకు మీద నీటిబుట్టు ఓలే సంచరిస్తూ లోకోపకారాన్ని గావిస్తూ ఉంటావు' అని పలికి అదృశ్యమైంది. మహర్షులారా, కాబట్టి మానవుడు గాని ఏ ప్రాణిగాని తాము పూర్వజన్మలో చేసుకున్న ప్రారబ్ధాన్ని అనుసరించి సుఖముగాని ధన దారిద్ర్యాలు గాని సంభవిస్తూ ఉంటాయి. అష్టలక్ష్మి అవతారం కంటే వైభవలక్ష్మి అవతారము సర్వోత్కృష్టమైనది. ప్రారబ్ధ దోషాల్ని కూడా రూపుమాపి అఖండ అష్టైశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మి అవతారము. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారి ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయి. ఏదైనా కోరిక తీరేందుకు ఈ వ్రతాన్ని ఆచరించేవారు 8 శుక్రవారాలు సాయంత్రం ప్రదోషకాలంలో బంధువులను, మిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సమక్షంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కథాశ్రవణం చేసి తీర్థప్రసాదాలు పంచి లక్ష్మీ స్తోత్రంతో మంగళహారతులతో ఆమెను సంతృప్తిపరచాలి. ఈ విధంగా 8 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం సలిపి 9వ శుక్రవారం నాడు 8 మంది ముత్తైదువులను పిలిచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలాదులతో 8 వైభవలక్ష్మి వ్రతకథా పుస్తకాలను వాయనాలుగా ఇచ్చి వారి ఆశీర్వచనాన్ని పొందవలసి ఉంటుంది. ఇదే ఈ వ్రతమునకు ఉద్యాపనము. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అష్టైశ్వర్యములతో పాటు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అంటూ సూత మహర్షి ఆ మహామునులకు వినిపించసాగారు. శ్రీ వైభవలక్ష్మీదేవి ఎల్లరకు అష్టైశ్వర్యాలను కలిగించునుగాక.
వ్రతకథ విన్నారు కదా? ఇప్పుడు వైభవలక్ష్మికి పునఃపూజను ప్రారంభించాలి. మరలా సంకల్పం చెప్పుకొని ఉంగరం వ్రేలిని నీటిలో ముంచి ఈ విధంగా చెప్పుకోండి. శ్రీ వైభవలక్ష్మీదేవతాభ్యో నమః. పునఃపూజాంచ కరిష్యే ధ్యాయామి. మరలా మిగిలినటువంటి పుష్పాల అక్షతలు కూడా అమ్మవారి మీద వేసి నమస్కారం పెట్టండి. ఆవాహయామి రత్నక సింహాసమర్పయామి వైభవలక్ష్మీదేవతాభ్యో నమః. పాద్యమర్పయామి వైభవలక్ష్మీదేవతాభ్యో నమః. అర్ఘ్యమర్పయామి ఆచమర్పయామి స్నానమర్పయామి పంచామృత స్నానం అర్పయామి, నమస్కరోమి నమస్కారాన్ని అర్పయామి. ఒక నమస్కారం మనస్ఫూర్తిగా పెట్టుకొని వ్రతకథ అంతా సమాప్తి చేశాము. అమ్మ, నాయందు మా ఇంట్లో ఉండేటటువంటి కుటుంబం అంతటిని కూడా కరుణించి కాపాడి రక్షించి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని హారతి వెలిగించండి. హారతి వెలిగించి కళ్ళకద్దుకోండి. శ్రీ వైభవలక్ష్మీదేవతాభ్యో నమః. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. పునఃపూజాం సమర్పయామి. ఇప్పుడు శుచిగా నిర్మల మనస్సులై మరొకసారి పీటపైన కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మవారిని భక్తితో నమస్కారం పెట్టుకోండి మనస్సులో. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనం చెప్పుకుందాం. ఓం మమాగ్నే వర్చో విహవే స్వస్తు వయం త్వేంధానస్తనుం పుషేమ. మహ్యం నమంతాం ప్రయదస్తుదస్రా త్వయా దక్షేణ పతనాయేమ. మమ దేవా విహవే సంతు సర్వేంద్రామంతోమృతో విష్ణురగ్రహి. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతప్పవతాం కామేస్మిన్. మయి దేవా ద్రవణమాయంత మయ్యాశీరస్తు మయి దేవహూతి. అగ్నిర్భవశ్చిర్భవ ఆదిత్యాహి తేజోభవ విష్ణుమశ్రీమాన్ భవ బ్రహ్మాయిరాయిర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ వైభవలక్ష్మీదేవతాభ్యో నమః. ప్రసాదం శిరసా గుర్నామి. హారతైన తర్వాత యథావిధిగా పసుపుతో చేసినటువంటి గణపతిని చెట్టు పొదల్లో ఉంచండి. వాడిన తమలపాకులు, విడిపువులు, పూలమాల, కుంకుమ, పసుపు వాడినవి చెట్లు పొదల్లో కానీ, బావిలో కానీ, ప్రవహించే నదిలో కానీ వదిలేయండి. వాడిన నక్షత్రం ఎక్కువ ఉండొచ్చో వాటిని శుభ్రం చేసి పొంగల్లో వాడుకోవచ్చు. తక్కువ వాడిన నక్షత్రం ఉండొచ్చో చెట్టు పొదల్లో కానీ, పక్షులకు కానీ వేయవచ్చు. కలశంలోని నీరు వ్రతం ఆచరించిన వాళ్ళు తీర్థంగా త్రాగాలి. కలశముపై ఉంచినటువంటి రవికను ఇంట్లో శుభకార్యక్రమాలకు వాడుకొనవచ్చు. కలశముపై కొబ్బరికాయను ఒక శుక్రవారం నాడు పగులుగొట్టి ప్రసాదము వైభవలక్ష్మి ప్రసాదంగా స్వీకరించాలి. వ్రతము పూర్తి అయిన నాడు మర్నాడు ముందు పంచారణి నైవేద్యం ఉంచి కలశాన్ని కదల్చాలి. కలశాన్ని కదిపినప్పుడు ఈ దిగు మంత్రాన్ని ఉచ్చరించవచ్చు. ఓం యజ్ఞాన యజ్ఞమయ్యంచ దేవాస్తాని ధర్మాన్ని ప్రథమాన్యాధన్ తేహనాకం మహిమానసంచే ఎత్ర పూర్వే సాధ్యాసంచ దేవః అని చెబుతూ వైభవలక్ష్మి దగ్గర ఉండేటటువంటి ఆ కలశం మీద ఉండేటువంటి అక్షతల్ని, పుష్పాలని కూడా శిరస్సుపైన ధరించి అమ్మవారి తలకు ఆశీర్వాదంగా కూడా భావించాలి. ఓం సహనాభవతు సహనా భునక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.